गोपी जन वल्लभ गिरिवर धारी यशोदनंदन ब्रज जन रंजन ఈ భౌతిక సంసారంలో చాలా విలువైంది ఏమిటి? చాలా విలువైంది. కృష్ణ భక్తి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంది, భౌతిక సంసారంలో ఉండేది. కృష్ణ భక్తి ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి వస్తుంది. గోలోకేర ప్రేమధన హరినామ సంకీర్తన నరోత్తమ దాస్ ఠాకూర్ చెప్తున్నాడు. ఈ కృష్ణ భక్తి ముఖ్యంగా కృష్ణుడితో ఏదైతే మాధుర్య భక్తి ఉందో ఇది గోలోకం నుంచి వస్తుంది. ఇది భౌతిక సంసారంలో కాదు, సంసారానికి సంబంధించిన వస్తువు కాదు. ఏదైనా సరే నారాయణుడి భక్తి కానీ విష్ణు భక్తి కానీ కూడా వైకుంఠం నుంచి వచ్చేవి. ఇక్కడ భౌతిక సంసారంలో మాత్రమే ఉండి మనిషికి చాలా విలువైంది. ఆధ్యాత్మిక ప్రపంచంలో లేదు అది. మనిషి భౌతిక సంసారంలో ఉంది కానీ అది చాలా విలువైంది.
మనిషి శరీరం
విలువైంది, మానవ జన్మ విలువైంది. మానవ జన్మ మనకు వచ్చింది ఇప్పుడు. అందులో విలువైంది ఏంటి అంటే తర్వాత ఇంకా మానవ జన్మ అంటే ప్రాణం వాయువులు అన్ని ఉన్నాయి అందులో. భక్తి చేయడం అదే భక్తి విలువైందే. అది అదేం ప్రపంచం నుంచి వస్తుంది, ఇక్కడ లభించేది అక్కడ లేనిది. మాయకు లోబడకుండా ఉండడం అనేది కాదు కదా. మాయకు లోబడకుండా ఉండడం అనేది విలువైందంటే విలువైంది ఏమిటి? ఇక్కడ మనకి లభించే వాటిలో విలువైంది. ఉదాహరణకి డబ్బు అన్నారు, డబ్బు కంటే కూడా విలువైంది. హరినామ సంకేతం గోలోకం నుంచి వస్తుంది, ఇక్కడది కాదని చెప్తున్నాను. ఇక్కడ ఉండేది అక్కడ లేనిది. హరిని కీర్తించడం గోలోకంలో కూడా వైకుంఠంలో కూడా చేస్తారు. అంటే ఇక్కడ ఉన్న వాటి అన్నిటికంటే కూడా హరిని కీర్తించడం చాలా ఉత్తమమైంది, అందులో సందేహమే లేదు. అన్నిటికంటే ఉత్తమమైంది హరిని కీర్తించడం. కానీ భౌతిక సంసారంలో మనకి చాలా విలువైంది ఏమిటి? ధనం కంటే కూడా విలువైంది ఏంటంటే చాణక్య పండితుడు చెప్తున్నాడు. అనేక గ్రంథాల్లో మన ఆచార్యులు భాగవతం కూడా చెప్తుంది ఏంటి, అది మనిషి జన్మ వచ్చింది. మనిషి జన్మలో మనకేముంటుంది? మనిషి జన్మ వచ్చింది కానీ సమయం అనేది ఉంటుంది మనకి. చాణక్య పండితుడు ఏమని చెప్తున్నాడంటే, ఆయుష క్షణం ఏకోపి న లభ్యతే స్వర్ణకోటి బిహి. ఆయుష్ అంటే సమయంలో ఒక క్షణం దొరకదు. ఎలాగా? స్వర్ణ కోటి బిహి, కోటి నాణ్యాలు, బంగారు నాణ్యాలు, కోటి బిలియన్ డాలర్లు కాదు, మొత్తం ప్రపంచంలో ఉన్నదంతా కూడా ధనం. ఇప్పుడు నేను మీ దగ్గర పెడితే మీరు నాకు పోయిన ఒక క్షణాన్ని తిరిగి నాకు ఇవ్వగలరా? ఇవ్వలేము. అదేవిధంగా మనకి విలువైంది మొట్టమొదట ఒక జీవికి విలువైంది మనిషి జన్మ. అటువంటి మనిషి జన్మలో మనకి ఇప్పుడు ప్రస్తుత కాల పరిస్థితి ప్రకారం కలియుగంలో మనకి 100 ఏళ్ళు ఉంది. మన వయసు ఎంత? 100 ఏళ్ళు అని చెప్తారు. కానీ అది మనకి సాధనపూర్వకంగా చూసినట్లయితే అంటే మనం ఏంటంటే ఏ విధంగా జరుగుతున్న పరిణామ క్రమం బట్టి మనకి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితిని బట్టి మనం చూస్తే ఎలా ఉంది? అది తగ్గిపోతూ ఉంది. 60 ఏళ్ళు 70 ఏళ్ళు మహా అంటే మనకి సుమారుగా ఎవరైతే ఇక్కడ మనం ఎవరైతే ఇది అర్థం చేసుకోవడానికి కనీసం 15-20 ఏళ్ల తర్వాతే మనకి ఈ విషయం అసలు అర్థమవుతుంది, అసలు సమయం అనేది విలువైందని. ఇంకే అంటే అప్పటికి 20 ఏళ్ళు అయిపోయింది అంటే ఇంక మా అంటే మనకు 50 ఏళ్ళు 40 ఏళ్ళు లేదా 30 ఏళ్ళు ఎవరైతే తెలుసుకుంటారో అసలు ఈ విషయాన్ని. అప్పుడు ఏంటి ఇక్కడ మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే సమయం అంత విలువైంది అనమాట మనిషి జన్మలో. ఆ సమయాన్ని ఏం చేయాలి, సమయం విలువైంది, మనిషి జన్మ విలువైంది, ఇంక ఇప్పుడు దీన్ని దేనికి ఉపయోగించాలి? నిజమైన స్నేహితులు ఎవరు అసలు మనకి, నిజమైన బంధువులు ఎవరు, నిజంగా మనకి ప్రియమైన వాళ్ళు ఎవరు? మనం అంటే ఇక్కడ ఆత్మ ఎవరు? ఆచార్యులు, భక్తులు, కృష్ణుడు. అందుకే కృష్ణుడు చెప్తున్నాడు ఏంటి, కృష్ణుడు ఎప్పుడు కూడాను రక్షాపేక్షాం ప్రతీక్షతే, ఎప్పుడు ఈ జీవి నన్ను రక్షించు రక్షించు అని అడుగుతుందని ఎప్పుడు కూడా మన హృదయంలోనే ఉండి కృష్ణుని చూస్తుంటాడు. అంటే అందరికంటే ప్రియమైన వాడు ఎవరు మనకి? మన హృదయంలో ఉన్నాడు కృష్ణుడు, అతనే ప్రియమైన వాడు. మీకు ఈయన కాదు ప్రియమైన వాడు, ఆయనకి హావు కూడా కాదు, నాకు నా తండ్రి కూడా కాదు, మీకు మీ కొడుకో మీ కూతురు కూడా కాదు. ఎవరు ప్రియమైన వాళ్ళు? కృష్ణుడు. ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు కృష్ణుడు, మిగతా వాళ్ళందరూ బయట ఉన్నారు. కానీ మనం ఏమనుకుంటున్నాం, మనం ఏమనుకుంటున్నాం, వీళ్ళంతా నా వాళ్ళు, నాకు ప్రియమైన వాళ్ళు, నా భార్య, నా భర్త, నా కూతురు, నా కొడుకు, నా దేశం. ఇది ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మనస్సు, మనస్సులో అంటే మన యొక్క బుద్ధిలో అనాది కాలం నుంచి ఇదే పెట్టుకున్నాం. ఏంటి, భార్య, పిల్లలు, సంతానం, స్నేహితులు, బయట వాళ్ళు, అంటే ఇంద్రియ భోగం కోసం ఎవరైతే మనకి సహాయపడతారో దానివల్ల మనం సుఖం పొందుతాం అనేది మన మనసులో ఎలాగంటే అది మర్రి ఓడలు పాకి మళ్ళీ తిరిగి నేలలోకి దిగిపోద్ది కదా, అలాగున్నాయన్నమాట మన మనసులో. ఏంటి ఈ ఆలోచనలు? ఇంకా అది తీవ్రమైన నమ్మకం అన్నమాట, దృఢమైన విశ్వాసం. అది భార్య, సంతానం, స్నేహితులు, నేను పుట్టిన ప్రదేశం, ఇది నాకు ఏమిస్తుంది అనుకుంటున్నాం, సంతోషాన్ని ఇస్తుందని అనుకుంటున్నాం. కానీ మాయ అన్ని సంబంధాలు ఏర్పరిచినా కూడా మనకి ఎంత దుఃఖం వస్తుందో మనకు తెలియడం లేదు. ఎందుకని? ఎందుకనంటే ఏదైతే చెప్పల సుఖం ఉందో ఇక్కడ, చెప్పల సుఖం, క్షణికమైన సుఖం, ఆహారం తినడం వలన, మైదనం వలన, లేదా నిద్రపోవడం వలన వచ్చేది అదే శాశ్వతమైన సుఖం అని అనుకుంటున్నాం. ఎలాగా మాయ యొక్క ఒళ్ళో నిద్రపోతూ, మాయ యొక్క ఒళ్ళో నిద్రపోవడం అంటే భౌతిక సంసారంలోనే ఇంకా ఆనందించాలని అనుకోవడం, అసలు అదే నిద్రపోవడం అంటే. అంటే ఈ శరీరంలోనే ఆనందం ఉంది, ఈ శరీరంతో ఎలా ఆనందించాలి అని అనుకోవడమే మాయలో నిద్రపోవడం. ఇక్కడ మనకి ఎంత విలువైన సమయం అంటే ఈ జన్మ కాని పోతే మనం కృష్ణ భక్తిలో కానీ పురోగతి, ఎటువంటి పురోగతి సాధించకుండా కానీ మనం పోయినట్లయితే తప్పనిసరిగా జంతువు జన్మ మనం పొందుతాం. కృష్ణ భక్తి అంటే ఇక్కడ మొట్టమొదటి ఎలా మొదలవుతుందంటే నేను ఆత్మని అనే జ్ఞానం నుంచే మొదలవుతుంది. ఒకవేళ మనం పూర్తిగా కృష్ణ భక్తి చేయకపోయినా, ఒకవేళ మనం పుణ్యకార్యాలు చేసినప్పటికీ కూడా ఈ జన్మలో, అప్పుడు ఏం జరుగుతుంది, స్వర్గం వెళ్తాం, స్వర్గం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తాం, మళ్ళీ అదే సమయం యొక్క అధీనంలో ఉంటాం, కాలం యొక్క అధీనంలో ఉంటుంది భౌతిక సంసారం. ఆధ్యాత్మిక ప్రపంచం కాలానికి అతీతమైంది. మరి ఏం చేయాలి, మనకున్నది విలువైన మనిషి జన్మ, కాలం ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, ప్రియమైన వాడు కృష్ణుడు, బంధువులు కాదు, ఇంకెవరో కాదు అలా అని చెప్పి మనం ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికే మనం గృహస్థులం, ఇంకేమో అయి ఉన్నాం అనుకోండి, అయితే అక్కడ మనకి కనీస బాధ్యత ఎంత ఉందో అంతవరకే మనం ఏం చేయాలి, బాధ్యత నిర్వర్తించాలి. కానీ మనం ఏం చేస్తాం, మా అన్నయ్య, అన్నయ్య కొడుకు, కొడుకు కూతురు, కూతురికి భర్త, ఆ కూతురు కొడుకు, ఆ పెళ్ళి, ఆడపెళ్ళి, వాళ్ళ కొడుకులు, మనవళ్ళు, మనవాళ్ళ కొడుకులు వాళ్ల గురించి వాళ్ల ద్వారా మనం ఇంకా ఆనందం పొందాం, ఇంకా ఆనందం పొందాం. మనకి ఎంత ముసలతనం వచ్చినా కూడా ఇది చావదనమాట. ఏంటి ఈ వాళ్ళ నుంచి ఆనందం పొందాలి అనే కోరిక చావదనమాట. ఇంకా అందులోనే పూరుకుపోతున్నాం ఇప్పుడు. అందుకనే నిజానికి నిజమైన భక్తి అంటే ఏంటంటే వైరాగ్య విద్య. చైతన్య మహాప్రభుని కీర్తిస్తూ సార్వభౌమ భట్టాచార్య రాస్తారన్నమాట. ఏంటి వైరాగ్య విద్య నిజభక్తి యోగ. నిజభక్తి యోగం మనం చేసిన భక్తి 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 అని అందరు చెప్తారు, కానీ నిజభక్తి యోగం అంటే ఏంటి? వైరాగ్యం. దేని పట్ల వైరాగ్యం? భౌతికమైన ఇంద్రియ భోగం పట్ల వైరాగ్యం. అంతేగాని వైరాగ్యం అని భార్యను భర్తను కొట్టడం లేదా పిల్లలను కొట్టడం, అందరినీ పిచ్చెక్కినట్లుగా ప్రవర్తించడం, సంఘంలో గడ్డం పెంచేసుకోవడం, హిమాలయాలకు వెళ్ళడం, ఇది కాదు. నిజమైన వైరాగ్యం అంటే అన్నింటినీ కూడా కేవలం కృష్ణుడి యొక్క ఆనందం కోసమే ఉన్నాయి అని తెలుసుకుని మిగతా ఏ అంటే భార్య భర్త అందరి పట్ల ఆసక్తి లేకుండా కృష్ణుడి పట్ల ఆసక్తి ఉంచుకొని ఈ భౌతిక సంసారంలో బాధ్యత నిర్వర్తిస్తూ, అంటే మనం భార్య అయితే భార్య భర్త అయితే ఆ విధంగా ఉండడమే నిజమైన వైరాగ్యం, అది యుక్త వైరాగ్యం. అంతేగాని అందరిని వదిలేసి కొట్టేసో తన్నేసో లేదా యుద్ధం చేసో లేదా డబ్బులు ఇతరులను మోసం చేసో ఇతరుల దగ్గర ధనం తీసుకోవడానికి ఇవ్వకుండా పారిపోవడం ఇలా చేస్తూ అది చివరికి అంతా అయిపోయిన తర్వాత నేను వైరాగ్యం అవుతున్నానని కాషాయం వేసుకుని వెళ్ళిపోవడం ఇట్లాంటివి కాదు. కొంతమంది సన్యాసులు విపరీతంగా మైదానం చేసి చేసి తిరిగి సంతానోత్పత్తి చేయలేని స్థితికి వచ్చేసరికి ఒక సన్యాసి ఏం చేశాడంటే భార్యను కూడా నేను నా యొక్క తల్లి అని చెప్తున్నాడు. అది మూర్ఖత్వం. భార్యను కూడా తల్లి అనడం అనేది అది కాదు, అటువంటి వైరాగ్యం కాదు. అదంతా కూడా మర్కట వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, ఏదో క్షణికంగా వచ్చేవన్నీ. కానీ నిజమైన వైరాగ్యం ప్రతి ఒక్కటి కూడా కృష్ణుడికి సంబంధించింది. ప్రతి ఒక్కటి ప్రతి క్షణం ఏ విధంగా కృష్ణుడి యొక్క ఆనందం అనేది చూడగలం భక్తుల ద్వారా, ఏ విధంగా కృష్ణుని ఆనందపరచగలం అనేదే శుద్ధ భక్తి, అదే నిజమైన వైరాగ్యం. అటువంటి స్థాయికి వెళ్ళాలి. అంటే ఇక్కడేంటి, మనకి ఏదైతే ఈ భౌతిక సంసారంలో ఉన్న మన ఇంద్రియాలకు ఆనందించే కార్యక్రమాలు ఉన్నాయి, ఆనందాన్ని ఇచ్చే కార్యక్రమాలు, వాటిలో పాల్గొకూడదు. ఏదైతే కృష్ణుడు ఆనందాన్ని ఇచ్చే కార్యక్రమాలు ఉన్నాయో వాటిలోనే పాల్గొవాలి. ఎందుకని? కృష్ణుడే మనకి నిజమైన స్నేహితుడు. మిగతా వాళ్ళందరూ కూడా ఒక విధంగా చెప్పాలంటే శత్రువులు. ఎందుకని? ఎందుకు శత్రువులు అంటున్నాం? వాళ్ళు మనల్ని కృష్ణుడి నుంచి దూరం చేస్తారు. ఎవరైతే కృష్ణుడి నుంచి దూరం చేస్తారో వాళ్ళు శత్రువులే. ఎవరికి శత్రువులు? మొట్టమొదట వాళ్ళు కృష్ణుడికి శత్రువులు. ఎందుకు? మనం కూడా అదే జాతికి చెందిన వాళ్ళు. కృష్ణుడికి శత్రువులుగానే అంటే శత్రువు అంటే కావాలని యుద్ధం చేయట్లేదు ప్రతిక్షణం, కానీ నేను కృష్ణుడికి సేవ చేయనని వదిలేసి వచ్చేసాం. కాబట్టి ఇక్కడేంటి, మనసులో ఇవన్నీ పేరుకుపోయి ఉన్నాయి అనాది కాలం నుంచి. ఏవి ఈ ఆలోచనలు, దీనివల్లనే ఆనందం వస్తుంది. మరి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఆ మనస్సు మాట వినకుండా ఏదైతే మనం ఇప్పుడు తెలుసుకుంటున్నామో అది తెలివితేటలు అంటారు. ఆ తత్వం తెలుసుకుని ఆ తెలివితేటలతోటి ఎవరైతే కృష్ణుడి యొక్క సేవలో నిమగ్నమై ఉన్నారో నిరంతరం వాళ్ళ యొక్క సాంగత్యం తీసుకోవాలి. వాళ్ళతోనే ఉండాలి, వాళ్ళు చెప్పిందే చెయ్యాలి. వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే పరమ సత్యం. మిగతావన్నీ కూడా సత్యాలు అయి ఉండొచ్చు, తాత్కాలికంగా క్షణికంగా ఆనందాన్ని ఇచ్చేవై ఉండొచ్చు. మిగతా చెప్పే ఉదాహరణకి మీరు నిజాయితీగా ఉండండి, వేదాలను అనుసరిస్తూ ధనాన్ని సంపాదించండి. ఏం ప్రయోజనం? వేదాలను అనుసరిస్తూ ధనం సంపాదిస్తాం, ఇంద్రియ భోగం చేస్తాం. వేదాలను అనుసరిస్తూ ధనం సంపాదించవచ్చు, మంచి భార్యను సంపాదించవచ్చు, ఇవి అన్నీ చేయొచ్చు. కానీ అదంతా కూడా క్షణికమే. శరీరం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏ జంతువు జన్మకో వెళ్ళిపోతాం. ఎందువల్లంటే మనకి చాలా పాపాలు ఉన్నాయి అనేకమైన. అందులో ఒకటి కృష్ణుడు చెప్తున్నాడు, ఏంటి, నాగు పెట్టకుండా ఏది తిన్నా అది పాపమే అని చెప్తున్నాడు. మరి మనం ఎలాగ పూర్తిగా పాపం లేకుండా జీవించగలం? కాబట్టి మళ్ళీ జన్మలో ఏదో ఒక విధంగా మనిషి జన్మ వచ్చిన మళ్ళీ ఎంతో కొంత పాపం అనేది ఉంటుంది, మళ్ళీ దాన్ని అనుభవించవలసింది. అప్పుడు మళ్ళీ కిందకి వెళ్ళిపోయే అవకాశం ఉంది జంతు జన్మలో. కాబట్టి ఈ శరీరం అనేది తాత్కాలికమైంది. అందుకే ప్రభుపాదులు ఏమని చెప్తారంటే ఈ సమయం కూడా మనకి జన్మ కూడా తాత్కాలికమైందే, ఈ శరీరం కూడా అనుకూలించేది కాదు పూర్తిగా. ఎందుకని? ఈ శరీరానికి అనేకమైన జబ్బులు వస్తుంటాయి, అనేక అవసరాలు ఉన్నాయి, ఆహారం కావాలి, మన పూర్వజన్మ కర్మను బట్టి మనకి మైథునం అవసరం, ఇవన్నీ. అందుకని ఎంతైతే తీసుకొని నువ్వు భక్తి చేయగలవు అంత మాత్రమే స్వీకరించి అంతేగాని వాటిల్లోనే మునిగిపోవద్దు అని చెప్తున్నారు. అది ఎలా తెలుసుకోగలం అంటే భక్తుల యొక్క ఆధ్వర్యంలో మనం భక్తి యొక్క సేవ చేయడానికి సన్నద్ధమైతే వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో వాళ్ళు ఇచ్చే ఉపదేశాల ప్రకారం మనం అర్థం చేసుకోగలం. అందుకే ప్రభుపాదుల వారు కూడా రాస్తుంటారు, ప్రభుపాదుల వారి పుస్తకాలు చదివితే ఏమిటి, భక్తి అనేది ఒక శుద్ధ భక్తుడి యొక్క ఆధ్వర్యంలో చేసేదే కానీ సొంతగా పుస్తకాలు చదివి చేసేది కాదు. చాలా మంది ఇదే అపోహ ఉంటుంది, ఏంటి అనేక రకాల పూజా విధానాలు రకరకాల పుస్తకాలు కొనుక్కొని ఇంట్లో చేసేస్తూ ఉంటారు. అది మంచిదే, అదేం చెడ్డదేం కాదు, వాళ్ళకి తోచిన చేస్తున్నారు, కానీ సంపూర్ణ ఫలితం అనేది దానివల్ల రాదు. భౌతిక సంసారాన్ని దాటడం అనేది దానివల్ల జరగదు. కృష్ణుడి యొక్క ప్రేమ పొందాలంటే ఇంకా అసలు అసంభవం అది అలా చేయడం. కాబట్టి స్థిరమైన నిర్ణయం తీసుకోవాలి. ఏంటి ఏమైన నిర్ణయం ఉండాలి, కృష్ణుడే నాకు స్నేహితుడు అనేది విశ్వాసం కలగాలి. అది ఎలా కలుగుతుందంటే మొదట్లో మనకు లేకపోవచ్చు, లేదు కూడా. అది ఎవరైతే ఆ విశ్వాసంతో వాళ్ళ జీవితం గడుపుతుంటారో వాళ్ళ సాంగత్యంలో ఉంటే మనకి ఆ విశ్వాసం వస్తుంది, అదే మనకు ఆనందాన్ని ఇచ్చేది, అదే నిజంగా మన యొక్క సహజమైన స్థితి, అదే కృష్ణుడికి ఆనందాన్ని ఇచ్చేది. అది ఒక్కటి వదిలేసి మనం మన యొక్క విలువైన సమయాన్ని కేవలం ధన సంపాదనలో, భార్య యొక్క ఇంద్రియ భోగం కోసం, సంతానం ఇంద్రియ భోగం కోసం సమయాన్ని వృధా చేస్తున్నాం, అందులో సందేహమే లేదు. నిజానికి ప్రతి ఒక్కళ్ళు సంసారంలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఆలోచిస్తే వాళ్ళకి కావాల్సిన దానికంటే అందరి దగ్గర దాదాపుగా ఎక్కువగానే ఉంది, సాధారణంగా ఎక్కువ మంది దగ్గర మనం చెప్పేది. కానీ ఇంకా కోరిక, ఇంకా కోరిక, ఇంకా కోరిక, ఎందుకు? అది అది ఆనందాన్ని ఇస్తుందని ఇవ్వదు, కృష్ణుడే ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకని అనాది కాలం నుంచి ఆ ధనంతో అనేక మంది రాజులు ఎంతో ప్రయత్నం చేశారు, చివరికి ఆనందం పొంది మరణించారా? లేదా ఎవరైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే ధనంతోటో పేరు ప్రఖ్యాతులతోటో అందమైన భార్యలతోటో ఆనందించి నేను ఆహా నేను సంతోషంగా మరణిస్తున్నాను అని ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్పరు. కాబట్టి జీవికి నిజమైన ఆనందం, నిజమైన ప్రశాంతం, నిజమైన స్థితి ఏమిటంటే కృష్ణు యొక్క అనన్యమైన సేవ. సదా సదా మన యొక్క సమయం ఏదైతే ఉందో ఇప్పుడు మనిషి జన్మలో, ఆ సమయాన్ని కృష్ణు యొక్క సేవలో వినియోగించడం ఒక్కటే మన బాధ్యత. ఇంకేమి బాధ్యతలు లేవు అసలు జీవికి చెప్పాలంటే. మనం అనుకుంటాం ఏంటి, స్త్రీ బాధ్యత, ఈ ఊరి వ్యక్తి ఇండియన్ బాధ్యత, భారతీయుడి బాధ్యత, లేదా ఆంధ్రప్రదేశ్ వ్యక్తిగా బాధ్యత, రాజుగా బాధ్యత, రెడ్డిగా బాధ్యత, ఇంకోటో ఇంకోటో, ఇవన్నీ కూడా కల్పితమైనవి, కేవలం కల్పితమే ఇవన్నీ. ఈ శరీరం వదిలేస్తే ఏమైంది నీ బాధ్యత? ఎవరు నిర్వర్తిస్తున్నారు, ఎక్కడ చేస్తున్నావు నీ బాధ్యత? ఒకళ్ళు నిర్వర్తిస్తారా ఏమో ఎవరికి తెలుసు. అవి అవి ఒకవేళ ఆ బాధ్యతలు నిర్వర్తించినా కూడాను అందులో లోపాలు ఎప్పుడూ ఉంటాయి. ఒక అనన్యమైన సేవలో మాత్రమే లోపం లేనిది జీవికి, మిగతా అన్నింటిలో కూడా లోపం ఉంటాయి, అందులో పాపం వస్తుంది, తప్పులు జరిగే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. ఎప్పుడైతే తప్పు జరిగిద్దో పాపం వచ్చేస్తుంది మనం, దాన్ని అనుభవించాలి. ఒకసారి ఒక రాజు, పెద్ద రాజు, చాలా మంచి దయా హృదయుడు, ఇట్లాగా బ్రాహ్మణులకి ఎప్పుడు దానం ఇస్తాడు. ఆ ఒకసారి ఒకే ఆవు, ఒక ఆవుని ఒక బ్రాహ్మణుడికి ఇచ్చాడు. ఆ ఆవు మళ్ళీ వచ్చి తన యొక్క మందలో కలిసింది, ఆ ఆవుని ఇంకొక బ్రాహ్మణుడికి ఇచ్చాడు. దానివల్ల ఏమైంది, అతను ఒక పెద్ద బల్లిగా జన్మించాల్సి వచ్చింది. మరి దయామయుడు, హృదయ దయార్థ హృదయ గలవాడు, పుణ్యం చేస్తుంటాడు, ఇతరులకు దానం ఇస్తున్నాడు, బ్రాహ్మణులకు దానం ఇస్తున్నాడు, అదేంటి మరి బల్లిగా అయిపోయాడు అంటే? ఎప్పుడైనా లోపం, తప్పు జరిగే అవకాశం ఎప్పుడూ ఉంది. కానీ ఎప్పుడైతే కృష్ణు యొక్క భక్తి చేద్దామని మనం మొదలు పెడతామో, అనన్యమైన భక్తి మనం పొందాలని తీవ్రమైన కోరుకుతూ ఉంటాం, కృష్ణుడు సహాయం చేస్తాడు తన దగ్గరికి తీసుకెళ్ళడానికి. మిగతా ఏది చేసినా కూడా అవన్నీ మన యొక్క శ్రమతోటి, మన యొక్క కృషితో చేయాల్సిందే, మన యొక్క కర్మానుసారం జరిగేవి. కానీ కృష్ణ భక్తి అనేది వైష్ణవుల యొక్క కృప వలన, కృష్ణు యొక్క కృప వలన మనం భక్తిలో ముందుకెళ్ళగలం. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనిషి జన్మ చాలా విలువైంది, అందులో మనకున్న సమయం చాలా చాలా, కొన్ని కోటి నాణ్యాలు ఇచ్చినా కానీ మొత్తం విశ్వంలో ఉన్న సంపద ఇచ్చినా కానీ నాకు ఒక క్షణం ఇస్తారా మీరు ఎవరైనా? బ్రహ్మ నిర్ణయం చేశాడు ఎన్ని శ్వాసాలు తీసుకోవాలి ఈ జీవుడు అనేది మనం ఇక్కడికి వచ్చినప్పుడే. ఆ లోపే మనం భక్తిని పూర్తి చేయాలి, అంటే మనం అనన్యమైన భక్తిని పొందడానికి ప్రయత్నం చేయాలి. కానీ మీరు ప్రయత్నం చేయొచ్చు హిమాలయాలకు వెళ్ళి ప్రాణాయామం ద్వారా మన యొక్క వయసును పెంచుకోవచ్చు, కానీ ఉపయోగం లేదు. ప్రాణాయామం ద్వారా వయసును పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను, కృష్ణుని సేవ చేయడం లేదు. అక్కడ మళ్ళీ కృష్ణుని సేవ ఒకటే భౌతిక సంసారం నుంచి బయటకు తీసుకెళ్లేది. వయసును పెంచుకొని మరి చెట్టు ఇంకే చెట్టు లాగా ఎక్కువ కాలం ఉన్నా ఏం ప్రయోజనం? కేవలం జీవికి కావాల్సింది ఏంటంటే కృష్ణు యొక్క అనన్యమైన సేవ, ఏదో తూతు మంత్రమైన సేవ కాదు. మనం చేస్తాం మొదట్లో ఏంటి ఒక మాల చేయండి రెండు చేయండి అని కాదు, మన అనన్యం కీర్తనీయ సదాహరి అనే స్థితికి, అంటే ఎప్పుడు కూడా హరిని కీర్తించే స్థాయికి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అదే మీద మనం ఏంటంటే మనకేం ఏమడ్డు వస్తుందంటే అహంకారం, సంఘంలో ఉన్న పరిస్థితి ఏంటి దానికి మనం చెప్తుంటాం మీసాలు తీసేయమని, అది అందరూ ఏమనుకుంటారని, లేదా ధోతి కట్టుకో అందరూ ఏమనుకుంటారు. అఫ్కోర్స్ మన ఇంట్లో ఉంటే సమస్యలు ఉండొచ్చు, కాదని నేను అన్నా సమస్యలు అందరికీ ఉన్నాయి ఉంటాయి, కానీ దాని నుంచి బయటికి రావడానికి మనం కృష్ణుని ప్రార్థించాలి. మనకి నిజంగా సమస్య ఉంటే ఆ వైష్ణవులు ప్రార్థించాలి, అప్పుడు నిజంగా బయటకు వస్తాం. ఎన్ని సమస్యలు ఉన్నా కానీ వస్తాం, ఇవి ఏవి ఆగిపోవాలి. కేవలం మన హృదయంలో ఒక శుద్ధమైన కోరిక ఒకటి ఉంటే చాలు, ఏంటి ఎలాగైనా నేను కృష్ణుని చేరుకోవాలి, కృష్ణుని యొక్క ప్రేమను పొందాలి అనే కోరిక ఒకటి ఉంటే కృష్ణుడు అన్నీ ఇస్తాడు. మీకు ఏది కావాలో అన్ని ప్రతి ఒక్కటి, ఇప్పటివరకు మనకి ఏదైతే వచ్చిందో భక్తి కానీ సంపద కానీ భార్య కానీ సంతానం కానీ అన్ని కృష్ణుడు ఇస్తే వచ్చినాయి. మనం ఏం భ్రమలో ఉన్నాం, మనం సొంతగా మనం ఇవన్నీ సాధించాం, మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ చేస్తే మళ్ళీ మన నుంచి ఇవన్నీ పోతాయి కదా అని అనుకుంటాం మనం. అది ఏదైనా కావచ్చు, కానీ అన్నీ ఎవరి ద్వారా వచ్చినాయి? కృష్ణుడు ఇస్తే వచ్చినాయి, అది మనం గుర్తించడం లేదు, అందువల్లనే సమస్యలని. కాబట్టి ఈ విలువైన సమయాన్ని మనం వృధా చేయకూడదు ఎప్పుడు కూడా. ఇప్పటికే చాలా సమయాన్ని వృధా చేశాం, కనీసం ఇప్పటి నుంచి అయినా మన యొక్క సమయాన్ని వృధా చేయకుండా కేవలం కృష్ణుడు ఒక్కడే మనకి స్నేహితుడు, కృష్ణుడు యొక్క భక్తులే మనకి బంధువులు, వాళ్ళే మన స్నేహితులు, మిగతా అందరూ కూడాను మాయాగ్రస్త జీవులు, అందరూ మాయలో ఉన్నవాళ్ళే, అందరూ కృష్ణుడికి సేవకి వ్యతిరేకమైన వాళ్ళే, ఎవరు అనుకూలమైన వాళ్ళు ఎవరు లేరు. ఎవరు అనుకూలం అంటే కేవలం శుద్ధ భక్తులు అంతే. కాబట్టి ప్రపంచం ఏమనుకుంటుంది, వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, వాళ్ళతో సంబంధం లేదు. ఈ శరీరం వదిలేసినాక వాళ్ళు ఏమనుకుంటారు మీరు వినరు, మీరు చూడరు, తెలియదు కూడా. ఒకవేళ మీకు ఏదైనా కీర్తి వచ్చింది అనుకుంటారా, అది మీరు వెళ్ళిపోయిన తర్వాత ఒక 20-30 ఏళ్ళు తర్వాత చరిత్రలో ఎంతో మంది వచ్చారు పోయారు అంతే. కానీ మనం అదే శాశ్వతం అనుకుంటున్నాం, నా వంశం ఎక్కడున్న నీ వంశం, అసలు మీ పేరే తెలియదు తర్వాత 20 ఏళ్ళ తర్వాత ఎవరికి కూడా. అటువంటి తాత్కాలికమైన దాన్ని పొందడం కోసం ఎప్పుడు కూడా మనం ఉర్రతులుగుతూ ఉంటాం, కానీ శాశ్వతమైన కృష్ణుడు యొక్క సేవ, అందరూ మీద దగ్గరికి రండి, కృష్ణుడు చైతన్య మహాప్రభు లాగా వచ్చి పిలుస్తున్నాం మనం, అది మాత్రం వినట్టుండే. ఇంత సులభమైందనమాట. అందులో కూడా ముఖ్యంగా మనకి ఏదో యజ్ఞయాగాదులు రకరకాలు చేయాల్సిన పని లేదు, అదంతా కూడా మోసమే. కలియుగంలో ఏదో పెద్ద పెద్ద యజ్ఞాలు చేస్తే ఇది వస్తుంది అది వస్తుంది, హరినామ సంకీర్తనే భౌతికంగా ఏదైనా రావచ్చేమో కానీ మనసుకి ఒక జీవికి పరిపూర్ణత అనేది హరినామ సంకీర్తన ద్వారానే కలియుగం, వేరే ఏం లేదు మార్గం. ఒక హరినామ సంకీర్తనం ఒకటే చాలు, కానీ మనం నేరుగా అదే సతతం చేయలేం కాబట్టి నిరంతరం 24 గంటలు మనకేంటి రకరకాల సేవలు, భగవంతుడిని అలంకరించడం, ఇవన్నీ మొదట్లో అవసరం. కానీ ఎవరైతే పరిపక్వత చెందుతారో, మన సంప్రదాయంలో చూస్తే జగన్నాథ్ దాస్ బాబాజీ, గౌరకిషోర్ దాస్ బాబాజీ, భక్తి వినోద్ ఠాకూర్లు వీళ్ళందరూ ఏమి ఇంట్లో పెద్ద పెద్ద విగ్రహారాధనలు ఎవరు చేయలేదు. వాళ్ళు చేసినది ఒకటే, హరినామ సంకీర్తన, భాగవతం చదవడం, భక్తుల్ని సేవించడం, భక్తుల్ని ఆశ్రయించి వాళ్ళ నుంచి ఉపదేశం పొంది వాళ్ళకి సేవ చేయడం, అంతే. అఫ్కోర్స్ ప్రసాదం తీసుకోవాలి మనం, ఇప్పుడు ప్రసాదమే తీసుకోవాలి. దీని అన్నింటినీ నియంత్రించాలంటే ఒకటే మార్గం, ప్రసాదం మాత్రమే ఎవరు తీసుకుంటారు, దాదాపు వాళ్ళు సగం సాధించినట్లే భక్తిలో పురోగతి. కేవలం ప్రసాదం మాత్రమే తీసుకుంటే సగం, అది కూడా ఎంతైతే అవసరమో శరీరానికి అంత మాత్రమే. అంతేగాని ప్రసాదం పేరుతోటి మనకు కావాల్సినన్ని ప్రతి రోజు తయారు చేసుకుని భగవంతుడికి పెట్టి తినడం కాదు. అది ఆ ప్రసాదం తీసుకోవడం ఎలా ఉండాలంటే, మనకు ప్రసాదం తీసుకున్న తర్వాత మనం ఇంకా సేవ చేయాలనిపించాలి, జపం చేయాలనిపించాలి, ఇంకా నామం చేయాలనిపించాలి, ఇంకా వైష్ణవుల నుంచి వినాలనిపించాలి. అది నిజంగా ప్రసాదం తీసుకోవడం. కానీ ప్రసాదం తీసుకున్నాక మనకి పండుకోవాలని ఇంకేదో ఇంకేదో అనిపిస్తే, అంటే అది మనం ఎక్కడో తేడా ఉందన్నమాట మనం తీసుకోవడం. కాబట్టి విలువైన మనిషి జీవితాన్ని మనం ఎవరికి ఇవ్వాలి? సమయాన్ని కేవలం కృష్ణుని సేవ, మిగతా అవన్నీ కూడా నిజానికి మీరు అనుకుంటున్నారేమో కానీ మీరు నిజంగా 24 గంటలు రోజు కీర్తన చేయండి, అన్నీ మీ దగ్గరకు వచ్చేస్తాయి, మీకు కావాల్సిన అన్నీ వస్తాయి, ఏమీ లోటు ఉండదు. కృష్ణుని చూసుకుంటుంది ఎవరైతే సద్దం కీర్తయంతో మాం యోగక్షేమం మహామ్యహం అనన్యశ్చింతయంతో మాం చెప్తున్నారు, ఎవరైతే నన్ను నిరంతరం కీర్తిస్తూ నా గురించి ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటానన్నాడు. బయట అడుగుతారంటే మీరు చెప్పినట్టు 24 గంటలు చేస్తే వస్తాయండి, వస్తాయి, విశ్వాసం లేదు మనకు, అంతే విశ్వాసం లేదు, వస్తాయి. ఇప్పుడు భక్తులు ఉన్నారు మందిరాల్లో, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏమి పని చేస్తున్నారు, ఎప్పుడు కృష్ణుడి గురించి చెప్పడం, కృష్ణుడి గురించి మాట్లాడడం. బయట వాళ్ళు వాళ్లే వచ్చి ఇదిగోండి ఇది ఉంచండి, భగవంతుడి సేవకు ఉపయోగించండి ఇస్తున్నారు. మనమే వెళ్ళి ప్రతి ఒక్కరిని మీరు ఇవ్వండి మీరు ఇవ్వండి మీరు ఇవ్వండి అందరం ఏం బతిమలాడడం లేదుగా. ఇస్తే మంచిదని ప్రవచనం ఇచ్చినప్పుడు చెప్తాం ఇస్తే మంచిదని, వాళ్ళ హృదయంలో కలుగుతుంది వాళ్ళు ఇస్తారు. ఎవరు కలిగిస్తున్నారు? కృష్ణుడు కలిగిస్తున్నారు. కాబట్టి మనం అంత ఆ స్థాయిలో చేయలేం కనుక మిగతా సమయాన్ని మన యొక్క శరీర పోషణ కోసం కావాల్సిన ధనాన్ని సంపాదించుకోవడం ఇవన్నీ చేస్తాం. అందుకే గృహస్థాశ్రమం ఇవన్నీ ఉన్నాయి, పూర్తిగా మనం చేయలేం. కాబట్టి మనం చేసే కర్మ యొక్క ఫలితాన్ని భగవంతుడికి అందించడం ఏంటంటే మనం పనిచేసి వచ్చిన ధనాన్ని కృష్ణుని సేవలో ఉపయోగించడం, ఈ విధంగా అన్నమాట. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు ఉంటే సూచనలు శ్రీల ప్రభుపాదకి జై.